అమ్మవారు చెప్పినట్టే భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఇవాళ శ్రీలంక అంటున్నామే, ఆ లంకా నగరాన్ని కొంతకాలం పరిపాలించాడు. అద్భుతంగా తయారు చేశాడు లంకరాయన, సువర్ణమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేశాడు. అక్కడ ఆకాశం అంటే మేడలు తయారు చేశాడు. ఈశ్వరుడిచ్చిన పుష్పకుమానంతో సుఖంగా తిరిగాడు. కానీ అమ్మని ఈర్ష్యతో చూశాడుగా, చెప్పాను కదా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో ఎవడైనా భేదం పాటిస్తే వాడు ఎప్పుడొకప్పుడు దెబ్బతింటాడు. నేను చెబుతున్నది పురాణ సత్యం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ మధ్యలో తగాదా పెడితే అమ్మ వేరు అయ్య వేరు, లేక అమ్మ గొప్ప అయ్య గొప్ప అని కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాడిని ఎత్తు మీద ఎప్పుడు ఒక మొట్టిగా మొడతానన్నాడు శివుడు. ఇప్పుడు ఈయన చేసిన ఈ చిన్న పొరపాటు ఉందిగా, అమ్మని ఈర్ష్యతో చూశాడుగా, దాని ప్రభావం వల్ల ఏమైంది, కొంతకాలం పోయిన తర్వాత వాడికి లంకానగరం దూరం అయ్యింది. ఈ కుబేరుడి తండ్రి పేరు విశ్రవసుడు. ఆయన గొప్ప పండితుడు, మహావేద పండితుడు, యజ్ఞములు చేయించడంలో అంత గొప్పవాడు లేడు. ఈ విశ్రవు బ్రహ్మ ఒకనాడు పాతాళ లోకంలో రాక్షసుల చేత యజ్ఞం చేయించడం కోసమని పాతాళానికి బయలుదేరాడు. పాతాళంలో ఉన్న కొంతమంది రాక్షసులు విశ్రవసుని పిలిచి, నువ్వు మా చేత యజ్ఞం చేయించు అంటే నాకెవరైనా ఒకటే, రాక్షసులైనా దేవతలైనా నన్ను పిలిచారంటే వాళ్ళకి నేను ఋత్తుక్కుగా బ్రహ్మగా పురోహితుడిగా ఉంటానని పాతాళానికి బయలుదేరాడు. ఈ యజ్ఞం చేయించడానికి బయలుదేరిన ఈయనకి దారిలో పాతాళలోకంలో ఒక సుందరీమణి కనపడింది. ఆవిడ ఎలా ఉంది, గౌడి గేదె చర్మం పట్టుకొచ్చి ఆవిడ చర్మం పెడితే ఎలా ఉంటుంది ఎలా ఉందనమాట, అంత నల్లగా ఉంది. ఇంకా కడుపు ఉంది, బాణ కడుపు. పూర్వకాలంలో పెద్ద పెద్ద జాడీలు కుండలు ఉండే వేళ్లలో బోర్లించి ఆ కుండని ఆవిడకి బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉందట పొట్ట. ఇంకా తల వెంట్రుకలు ఏతాకులు పెట్టినట్టుగా ఉండేవి తల వెంట్రుకలు, అంత భయంకరమైన తల వెంట్రుకలతో, ఎంత ముక్కుతో, ఎంత లావు పెదవులతో, కోరలతో, అత్యంత జుగుప్సాకరంగా ఉన్న సుందరీమణి రాక్షస స్త్రీ. ఆవిడని చూస్తే ఎవడైనా హడిలి పారిపోవాలి, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తే నిద్ర పట్టదు. అటువంటి సుందరీమణి పాతాళానికి వెళుతున్న ఈ విశ్రవసుడికి కనపడింది. ఈయనకి మతిపోయిందిట, ఆవిడ ఈయన్ని ప్రేమించింది, ఈయన ఆవిడని ప్రేమించాడు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా అని వెంటబడ్డట. ఈయన కర్మయోగం, అందుకే తా వలచింది రంభా అన్నారు. ఎవరికైనా ప్రేమ కలిగిందండి నా కదా, రంభలా కనపడుతుందట. ఇక ఎవడి మాట వినడు వాడు. దానికి ఉదాహరణ ఇది, ఇలవలేమో దేవకన్య పరమసుందరి, ఈవిడ రాక్షస స్త్రీ, అయినా ఆవిడ వెంటబడ్డాడు. ఆవిడ్ని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆవిడ కూడా కామరూపిణి, ఏ రూపం కావాలంటే రూపం తెలుస్తుంది. ఈయన కోసం కాసేపు మానవ స్త్రీగా మారిపోయింది. అదిగో ఈ విశ్రవసుడికి కైకసి వల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ తర్వాత నాలుగోది కూతురు శూర్పణఖ పుట్టింది. అది పుట్టినప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళ అమ్మ ఒప్పోలికి పూర్తిగా వచ్చింది దానికి, పెద్ద బాల కడుపు కోరలు. కాకపోతే వాళ్ళ అమ్మ కంటే ఈవిడికి ఏడాకులు ఎక్కువ చదివింది. ఆవిడ గోళ్ళు సోర్ప అంటే చాట అని అర్థం, నఖ అంటే గోరు, సోర్ప నఖ చాటంత గోళ్ళు ఉండేవిట. ఒక్కొక్క గోరు చాటల్లాగా వెడల్పుగా పొదులుగా ఉండేవి. ఆ గోళ్ళతో ఇలా గిల్లిందంటే చాలు మనమంతా వెళ్ళిపోయినట్టే. ఆవిడకి ఎవరినైనా తినాలనిపిస్తే మనుషుల్ని ఆ మనిషి తలకైలా గిల్లేసేది, చిగురుటాకు గిల్లినట్టు గిల్లేది, గిల్లి నోట్లో వేసుకుని కరకర నవిలి తినేసేది. కొబ్బరికాయలు పగలగొట్టి నవ్వుకున్నట్టుగా నవ్వులేసేది ఆవిడ. అందుకని సోర్ప నఖ సోర్ప నఖ అయిందనమాట, చాటల వంటి గోళ్లు కలిగినది. ఈ విధంగా కూతురు కూడా పుట్టింది. ఇప్పుడు ఈ రావణాసురుడు పెద్దవాడు అవగానే అన్నగారి మీద దాడి చేశాడు, లంక లాక్కున్నాడు, తన్ని బారేశాడు సోదరుణ్ణి, పుష్పక విమానం లాక్కున్నాడు. పుష్పకం లాక్కోగానే బాష్పాలు కారుస్తూ వీడు పరుగు పరుగు శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వర నిన్నెంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి మెప్పిస్తే నాకు కుబేరుడని పేరిచ్చావు, లంకానగరం ఇచ్చావు, పుష్పక విమానం ఇచ్చావు, సకల సంపదలు ఇచ్చావు, నేను లంకానగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేశాక ఈ రాక్షసులు వచ్చి తన్ని నా రాజధాని లాక్కున్నారు, నన్ను బయటెక్కింటారు, ఇప్పుడు నాకు నగరం లేదు విమానం లేదు, నా బతుకులు అయిపోయింది అనగానే అప్పుడన్నాడు శివుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి మధ్యలో భేదమును ఎవడు చూస్తాడో వాడి గతిది. అర్థమైందా ఇప్పుడు నీకు? పార్వతిని చూడగానే ఒక్క క్షణకాలం ఈర్ష్య పొందేవుగా, తర్వాత నువ్వు ఎంత భక్తుడివైనా క్షణకాలం నువ్వు ఈర్ష్యను చూపించావు గనక తత్ప్రభావం నువ్వు అనుభవించావు. అర్ధనారీశ్వరుల మధ్యలో ఎప్పుడూ భేదం చూడరాదు, వెతకరాదు, ఆ ఇద్దరం ఒకటమే, మేమిద్దరం ఒకటే. మా మధ్యలో భేదం వాటిస్తే, ఎవరైనా ఈ భేదాన్ని ప్రదర్శిస్తే వాళ్ళకి ఇదే గతి. అయినా నువ్వు తర్వాత మమ్మల్ని భక్తితో పూజించావు, సేవించావు, అందువల్ల మళ్ళీ వీళ్ళు అమ్మకాళ్ళు కొట్టుకున్నాడు ఆయన. అమ్మవారి పాదాల మీద మళ్ళీ కుబేరుడు పడ్డాడు. అప్పుడు అమ్మవారు, ఈశ్వరుడికి బిల్వపత్రం అన్నా తులసీదళం అన్నా చాలా ఇష్టం. చాలామంది ఈశ్వరుడికి తులసీదళం ఇష్టాలు జరుగుంటారు. శివపురాణములో రేపు రాబోయే జనవరి సంచికలో చూడండి, తులసీ పత్రములతో పూజించడం వల్ల వచ్చే లాభమే రాశాను. శ్రీశైల ప్రభు ఒక అపూర్వమైనటువంటి పత్రిక. శ్రీశైల దేవస్థానం వారు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఒక అపూర్వ పత్రిక. నేను శ్రీశైల ప్రభులో శివపురాణాన్ని సీరియల్గా రాస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ప్రతి నెల శివపురాణం, సంపూర్ణ శివపురాణం ఒక 4 పేజీలో 3 పేజీలు వస్తుంది. తేట తెలుగు భాషలో మీకోసం అందిస్తున్నాను చందమామ కథలాగా. రేపు రాబోయే జనవరి సంచికలో ఒక అపూర్వ ఘట్టం వస్తుంది. ఏమిటా ఘట్టం? ఒకరోజున నారదుడు బ్రహ్మదేవుణ్ణి, శివుడికి ఏ పువ్వులు ఇష్టం, ఏ పువ్వులతో పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, దానినే సౌనకాదుడికి సూతుడు చెప్పాడు, నాయన ఈశ్వరుడికి అన్నీ ఇష్టమే, ఒక్క 2 పువ్వులు తప్ప చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం సమర్పయేత్, ఈ 2 తప్ప శివుడికి ఇంకా ఏ పువ్వు అయినా ఇవ్వచ్చు, ఈ 2 మాత్రం శివపూజకి పనికిరావని ప్రామాణికంగా శివపురాణంలో రుద్ర సంహితలో 14వ అధ్యాయంలో ఉంది శ్లోకం. 14వ అధ్యాయంలో శ్లోకం ఇది. ఈ ఘట్టం రేపు జనవరి సంచికలో వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, అందులో చెప్పారు, సంపదలు కావాలంటే కమలై తామర పువ్వులతోటి, బిల్వపత్రైశ్చ మారేడాకులతోటి, తులసీదళై తులసీదళములతోటి అర్చించండి. అంటే ఈశ్వరుణ్ణి తులసీ పత్రాలతో, మారేడు దళాలతో, తామర పువ్వులతో అర్చించిన వాడు తక్షణం కోల్పోయిన సంపదలు పొందుతాడు, పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందుతాడు. అవి కూడా 100 పత్రములతో మీరు పూజించండి, 100 తులసీదళాలతో కానీ, 100 మారేడాకులతో కానీ, లేదా 100 కమలాలతో అనగా తామర పువ్వులతో పూజిస్తే అపూర్వమైన పదవి పొందుతారు. ఏమి ఇందులో సందేహం లేదు. నేను ప్రామాణికంగా చెబుతున్న మాటే కాకుండా ఇది ఎంతోమంది మీద ప్రయోగించి కూడా చూసాం. ఒక్కొక్కటి కర్మకారి కట్టుకున్న ఇల్లు కోల్పోవచ్చు, ఒక్కొక్కడికి ఉద్యోగం పోవచ్చు, లేక సంపదలు పోవచ్చు. ఈ పోయినవి తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి, లేదా పోయిన వాటికంటే రెట్టింపు సంపదలు పొందాలంటే ఏం చెయ్యాలి అంటే దానికి ఉదాహరణ చెప్పానమాట. 3 ఇంటితో పూజిస్తే సంపదలు వస్తాయి. తొందరగా రావాలంటే 100 సంఖ్యతో పూజించండి అన్నాడు. అంటే 100 తామర పువ్వులు కానీ, 100 బిల్వపత్రములు కానీ, లేదా 100 తులసీదళాలు కానీ. సహజంగా తామర పువ్వు 100 అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ బిల్వపత్రములు మనం తలుచుకుంటే 100 బిల్వార్చన చేయటంలా కార్తీక మాసంలో. ఇక్కడ 100 దీపోత్సవాలే చేస్తూ ఉంటే 100 బిల్వార్చన చేయడం పెద్ద కష్టమేం కాదు. 100 తులసీదళాలు ఒక్కొక్క ఆకు లెక్క పెట్టుకుని అక్కడ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక అనుమానం మనకి, ఏమండి 100 తులసీదళాలు కొయ్యాలంటే మా దగ్గర పనివాళ్ళు లేరు కనుక మేము కొయ్యాలంటే 1 వారం రోజులు పట్టచ్చు, 1 వారం రోజులు ఈ తులసీదళాలు ఇంట్లో పెట్టుకున్న తర్వాత నిలవ ఉంచిన తులసీదళములతోనో లేక నిలవ ఉంచిన బిల్వపత్రములతోనో శివుణ్ణి పూజించవచ్చా అని మళ్ళీ కొందరు అడిగారు. 15 రోజుల వరకు పనికొస్తే గుర్తుపెట్టుకోండి, ఒకసారి కోసి ఇంటిలో పెట్టిన తులసీదళములు కాని లేక మారేడాకులు కానీ 15 రోజుల వరకు వినియోగించవచ్చు. 15 రోజుల తర్వాత ఇక అవి పనికిరావు. 15 రోజుల వరకు కేవలం ఇంట్లో దాచడమే కదట, శివుణ్ణి వాళ్ళ 100 బిల్వపత్రాలతో పూజించి ఆకులు తీసేసి మళ్ళీ కడిగి మళ్ళీ మన్నాడు దాంతో పూజించవచ్చు. అంటే ఒకసారి పూజించిన ఆకులు బయటికి తీస్తే, వాటిని ఒకసారి కడిగేస్తే మళ్ళీ పూజకు పనికి వస్తాయి. అలా 15 రోజులు వాడచ్చు. శివపురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. ఇది ఎంత సులభ ఉపాయం ఇది మరి. అందువల్ల మనం నిలవ కూడా పెట్టుకోవచ్చు వాటిని, తాజా పత్రములతో, అప్పటికప్పుడు కోసిన పువ్వులతో అని కూడా చెప్పలేదు ఆయన. సహజంగా అభిషేకాదులకి వాటికి తాజా తాజా పువ్వులు వీటిని వాడాలని, అప్పటికప్పుడు తెచ్చిన నీళ్లు వాడాలని, అప్పటికప్పుడు తీసిన వెన్న వాడాలని ఒక నియమం ఉన్నది. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, కరుణాస్వరూపుడు ఆయన. ఆయన ఏం చెప్పాడు, పర్వాలేదు రేణ ఆయన, నువ్వు నీ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలతో అభిషేకించినా నేను సంతోషిస్తాను. ఈ బిల్వపత్రాలు లాంటి వాటిని బస్తాలో పెట్టి ఎక్కడో చల్లని ప్రదేశంలో పెట్టి 15 రోజుల తర్వాత పెట్టుకొచ్చినా నేను అంగీకరిస్తానన్నాడు ఆయన. ఈ విధంగా ఉపయోగించిన వాటిని కూడా సేకరించేటటువంటి కరుణాస్వరూపుడు ఆయన. అందుకే పార్వతీదేవి ఏమన్నది, ఈశ్వరుడు మహానుభావుడు, కరుణామూర్తి, నీ పదవి పోయింది, రావణాసురుడు నీ లంక లాక్కున్నాడు, నీ వాహనం లాక్కున్నాడు, నిన్ను తన్ని మరీ గంటేశాడు, ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఇప్పుడు నీకు ఇల్లు అంటే ఎక్కడ ఉంటూ ఉన్నది? ఇప్పుడు ప్రస్తుతానికి కైలాస పర్వతానికి వచ్చాడు ఆయన. లంకా నగరం నుంచి బయటికి గింటాడు కనుక రావణాసురుడు కైలాస పర్వతం మీద ఒక బండరాయి మీద పడుకున్నట్టు టెంపరీగా. ఆ బండరాయే నీ నివాసం. ఆ రాతి మీద పార్థివ లింగాన్ని పెట్టు. పార్థివ లింగం అంటే మట్టితో తయారు చేయబడిన లింగం. పృథివీ అంటే భూమి. పృథివ్యా యదం పార్థివం అంటే మట్టితో, భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడిన లింగము గనక దానికి పార్థివలింగం అని పేరు. ఒక పార్థివలింగాన్ని తయారు చేసి ప్రస్తుతం నువ్వు నివసిస్తున్న బండరాయి మీద పెట్టుకో. దాని మీదే నువ్వు యథాశక్తిగా గంగాజలంతో అభిషేకం చెయ్యి. ఆ తర్వాత లక్ష మారేడాకులు, లక్ష బిల్వపత్రాలతో పాటుగా లక్ష తులసీ దళాలు, కుదిరితే కమలాలు కూడా తెచ్చుకో. వాటితో పూజ చెయ్యి. తక్షణం నీకు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సకల సంపదలు వస్తాయనగానే ఆనందపడిపోయాయన, ఆహా అమ్మవారు సలహా ఇచ్చిందనుకున్నాడు. ఒక ఆ పక్కనే ఉన్నటువంటి కొండ దగ్గర ఉన్నటువంటి జిగురు మట్టి తెచ్చాడు. గంగానదీ తీరంలో మంచి జిగురుతో కూడినటువంటి మట్టి ఉంటుంది. ఆ జిగురు మట్టిని అక్కడికి తెచ్చి శివలింగం తయారు చేశాడు. అక్కడ కేదారక్షేత్రం, ఇదంతా కైలాస పర్వతం దగ్గర కేదారక్షేత్రంలో ఇదంతా జరిగింది. కేదారంలో ఉన్న గంగానదికి మందాకిని అని పేరు. ఆ మందాకిని జలంతో ముందు అభిషేకం చేశాడు. కుబేరుడు తలుచుకుంటే పెద్ద కష్టమేముంది, పైగా ఆయన ఈశ్వరుడికి ఆప్తమిత్రుడు కూడా కాబట్టి మారేడాకులు వచ్చాయి, తులసీదళాలు వచ్చాయి, తామర పువ్వులు వచ్చాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో సౌగంధిక పుష్పములు అనే పేరుతోటి కొన్ని పువ్వులు ఉన్నాయి. అక్కడ సౌగంధిక పుష్పముల యొక్క ఒక కొలనున్నది, ఒక పద్మాకరం ఉన్నది, ఇలాంటి ఒక చెరువు. దాంట్లో అన్ని తామర పువ్వులే. అవి సువాసనతో కూడిన తామర పువ్వులు, వెయ్యి రేకుల తామర పువ్వులు, సుగంధమునిచ్చే పుష్పములు గనక సౌగంధిక పుష్పములు అంటారు. అవన్నీ కోసుకు తెచ్చుకున్నాడు ఆయన. వాటితోటి ఈశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. ఆయనకి ఇంక వేరే నామం లేదట. ఓం నమశివాయాండం ఓ తామర పువ్వు వేయడం, ఓం నమశివాయాండం ఒక తులసీదళం వేయడం, ఓం నమశివాయాండం ఒక మారేడాకు వేయడం, ఇలా చేశాడు ఆయన. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ. ఈశ్వరుణ్ణి పంచాక్షరీ స్తోత్రంతో మహానుభావులు అర్చించారు. నమశివాయలో ఐదు అక్షరాలు ఉన్నాయే, తస్మై నకారాయ నమశివాయ, తస్మై మకారాయ నమశివాయ, తస్మై శికారాయ నమశివాయ, తస్మై వకారాయ నమశివాయ, తస్మై యకారాయ నమశివాయ అని ఐదు అక్షరాలు వచ్చేలా చేసే శివ పంచాక్షర స్తోత్రం అద్భుతమైన స్తోత్రం. ఇందులో మందాకిని సలీల చందన చర్చితాయ, చర్చితం అంటే పుయ్యబడ్డం, గంధం నా ఒంటికి పూస్తే చందన చర్చిత శరీరుడు అంటారు. నన్ను నా ఒళ్ళంతా గంధం పూశారనుకోండి, అప్పుడు ఏమంటాం, చందన చర్చిత సుందర శరీరుడు. విష్ణు నీలంగా ఉంటాడు కనుక చందన చర్చిత నీలకళేవర అన్నారు. ఈశ్వరుడు ఆపాదమస్తకం తెలుపు పాలమురగలో ఉంటాడు ఆయన. ఆయనకు ఒళ్ళంతా చందనం పూస్తే ఈ తెల్లని శివుడి మీద ఈ చందనం పడి ఏదో తెలియని ఒక అపూర్వమైనటువంటి సౌందర్యం మనకి అందులోంచి కనపడుతుంది. ముందు మందాకిని సలిలం ఆకాశగంగా జలం పోసి పైన చందనం పూసి ఆపై పుష్పాలతోటి అత్యంత శ్రద్ధతో పూజ చేశాడు కుబేరుడు. అప్పుడు ఆ బిల్వపత్ర పూజకి, తులసీదళ పూజకి, సౌగంధిక పుష్ప పూజకి మెచ్చుకుని అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. శివుడు, నాయనా కుబేర, నన్ను తులసీదళాలతో పూజించిన వాడిని కౌగిలించుకుంటాను అని నేను ఒక శపథం చేశాను. నువ్వు లక్ష తులసీదళములతో నన్ను పూజించావు, కాబట్టి ముందు నీకు నా కౌగిలిం తీస్తున్నానని దగ్గరికి తీసుకుని ఆశ్లేష చేశాడు, కౌగిలించుకున్నాడు. అసలు జీవితంలో ఎవడైనా ఊహించగలడా, ఈశ్వరుడంతటి వాడు దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడంటే ఇంక అవతలవాడు ఎంత జాతకుడు వంటి వాడు, మహాయోగ జాతకుడు కాదు వాడు. ఏదో పనికి మాలినవాడు కౌగిలింతలైతే అసహ్యంగా ఉంటాయి. అసలు మామూలుగా ఒక పదవిలో ఉన్నవాడు కౌగిలించుకుంటే మనకు ఒక ఆనందం కలుగుతుంది. అదే సకల లోకాలకి జగత్తుకి ఆధారభూతుడైన ఈశ్వరుడు, అధిపతి, కరుణామూర్తి, ఒక్కసారి దగ్గరికి తీసుకుని కౌగిలించుకోగానే కుబేరుడు అప్పటి వరకు ఆయన శరీరంలో అంతో ఎంతో మిగిలి ఉన్న దోషం ఏదైనా ఉంటే ఆ దోషమంతా పోగొట్టుకుని మహాయోగ జాతకుడయ్యాడు. ఆయనకి కన్నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో తెలియలేదు. ఈశ్వర అమ్మవారికి తప్ప ఇంకెవరికీ దక్కదు నీ కౌగిలి. అటువంటి నిన్ను కౌగిలించుకుని మార్కండేయుడు ధరించాడు. నిన్ను ఆయన కౌగిలించుకున్నాడు మార్కండేయుడు. కానీ నువ్వో నన్ను కౌగిలించుకున్నావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను అనగా అమ్మవారిని పూజించావుగా, అమ్మే నిన్ను కౌగిలించుకోమని నాకు సలహా ఇచ్చింది. ఇది మళ్ళీ అమ్మ అనుగ్రహం అన్నాడు ఆయన. అమ్మ అనుగ్రహం అని అయ్య అంటాడు, అయ్య అనుగ్రహం అని అమ్మ అంటుంది. కౌగిలించుకున్నాక అప్పుడు ఈశ్వరుడు, ఉత్తర దిక్కున అలకాపురం అనే ఒక నగర నిర్మాణం చేస్తున్నాను, ఇది యక్షలోకంగా మారుతుంది, ఈ అలకాపురాన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర దిక్కుని పరిపాలించు. సరిగ్గా ఈశ్వరుడికి కైలాసంలో, ఊర్ధ్వ కైలాసంలో ఉత్తరం వైపే ప్రధాన ద్వారం ఉంటుంది. నా ప్రధాన ద్వారం సింహద్వారం ఉత్తరం వైపు. నేను ఉత్తరం వైపు తలుపు తీసుకుని రాగానే నీ నగరం కనబడుతుంది, నీకు దర్శనమిస్తాను. నిత్యం నీకు నేను ఉత్తర ద్వారం వైపు వచ్చి దర్శనమిస్తున్నాను. ఈశ్వరుణ్ణి ఈ సంక్రాంతి పర్వదిన సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి నారదాజులు వస్తారు. కానీ ఈయనే బయటకు వచ్చి కుబేరుడికి దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాట. ఈ విధంగా కుబేర నీకు ఉత్తర దిక్కుకి అధిపతిని చేసి ఉత్తరం వైపున్న అలకాపురం నీకు ఇస్తున్నానన్నాడు ఈశ్వరుడు. అప్పటి నుంచి కుబేరుడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉత్తర దిగ్భాగ అధిపతి అయిపోయాడు. సకల సంపదలు ఆయనకి ఇచ్చాడు ఈశ్వరుడు. నవనిధులిచ్చాడు, అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. అన్ని శివుడి దగ్గర ఉంటాయి. ఐశ్వర్యం ఇవ్వాలంటే ఇంకా శివుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. అందుకే ఈశ్వరుడికి ఐశ్వర్యదాత అని పేరు. భూతిమిచ్చేత్ మహేశ్వరాత్ అంటే మహేశ్వరుడి వలన భూతిం సంపదలను ఇచ్చేత్, కోరుకొనవలను పొందవలను. సంపదలు ఎప్పుడైనా ఈశ్వరుడి నుంచి పొందవలసిందే. అన్ని అందరికీ ఇచ్చి తాను మాత్రం ఏమీ లేకుండా బూడిది పూసి కూర్చుంటాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తి ఆయన అని దేవతలు అందుకే ఆయన వర్ణించారు. ఇవాళ కుబేరుడు అంత గొప్పవాడయ్యాడంటే ఆ ఈశ్వరుని అంత భక్తితో పూజించాడు. ఇందులో మనకి ఎన్ని తత్వాలు కనపడుతున్నాయి? ఒకటి, అనేక తులసీదళాదులతో ఈశ్వరుని అర్చించాడు, దిక్పాలకుడయ్యాడు, శివాలయంలో దీపాలు వెలిగించాడు, అందువల్ల ఈశ్వర ప్రీతికి పాత్రుడయ్యాడు, అర్ధనారీశ్వరులను పూజించాడు, అంతఃపురం తల్లిదండ్రుల్ని పూజించాడు. ఇన్ని పుణ్యములతో కుబేరుడయ్యాడు ఆయన. కుబేరుడు అవ్వాలంటే, ఒక దిక్పాలకుడు అవ్వాలి అంటే అర్ధనారీశ్వర తత్వం గ్రహించి వారిద్దరిని సమానముగా అర్చించాలి అని శివపురాణం చెబుతున్నది. తూర్పు దిక్కు అధిపతి ఇంద్రుడు గాని, ఆగ్నేయ దిగ్భాగాధిపతి అయిన అగ్నిహోత్రుడు అసలు పేరు వైశ్యానరుడు, వాళ్ళ నాన్న పేరు విశ్వనరుడు. ఆ విశ్వనరుడి కొడుకు కనుక ఈయన వైశ్యానరుడు అయ్యాడు. ఈ వైశ్యానరుడు గాని, దక్షిణ దిగ్భాగానికి అధిపతి అయిన యమధర్మరాజు గాని, నైరుతి దిక్కుకి అధిపతి అయిన నిర్వృతి అని ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన నైరుతి దిక్కుకి అధిపతి. ఆయన గాని, పశ్చిమ దిగ్భాగాధిపతి అయినటువంటి వరుణుడు గాని, వాయువ్య దిగ్భాగానికి అధిపతి అయిన వాయువు గాని, ఉత్తర దిగ్భాగాధిపతి అయిన కుబేరుడు గాని, ఈశాన్య దిగ్భాగాధిపతి అయిన ఈశానుడు గాని, ఈ 8 మంది కూడా అర్ధనారీశ్వరులను దర్శనం చేసుకుని ఉపాసన చేసిన తర్వాతే దిక్పాలకులయ్యారు. ఈ విషయం స్కాంద పురాణంలో, కాశీఖండంలో వరసగా దిక్పాలకుల యొక్క వృత్తాంతంలో చెప్పారు. కాబట్టి ఎంతమందిని ఉద్ధరించిన పరమ కరుణా స్వరూపం అర్ధనారీశ్వర తత్వం. అంటే వాళ్ళిద్దరూ ఎంతో తపస్సు చేసి ఒకరినొకరు భార్యాభర్తలుగా పొందారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని తపఫలితంగా భార్యాభర్తలయ్యారు. పూర్వం ఎన్నెన్నో మునొచ్చేవో నీకు బంగారం లాంటి భర్త దొరికాడనేవారు, నువ్వు ఎన్నోము నోచావని అటువంటి భార్య దొరికిందనేవారు. భార్యాభర్తలిద్దరూ నోములు నోస్తే, వ్రతాలు చేస్తే, తపస్సులు చేస్తే మంచి భార్యాభర్తలు దొరుకుతారు. లేకపోతే ఏముంది, తోసొంట 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 తోసొంట, దాంతో ఆ సంసారం అంతా తంట కొంపంత పెంట. ఎందుకు వస్తుందంటే భార్యాభర్తల మధ్యలో ఐకమత్య లేకపోవటం, ఐకమత్య లేకుండా కొట్టుకోవడం అనమాట. రోజు నేనే గొప్పని భర్త అంటాడు, నేనే గొప్పని ఆవిడంటుంది. మా పుట్టింట్లో అయితే మాకు ఎన్ని భోగాలు అని ఈడ, బోడి నీ పుట్టిల్లు నిన్ను బిడి చేసుకున్నాకే దరిద్రం వచ్చిందని ఈడ. ఈ విధంగా కొట్టుకుంటే ఏమో సుఖం అండి. ఐకమత్యంతో ఉండాలి, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఉండాలంటే అర్ధనారీశ్వరుల్ని పూజించాలి అన్నారు. వీలున్నప్పుడల్లా ఆ తత్వాన్ని గ్రహిస్తే, ఎన్నో నోములు నోస్తే మనం కూడా అలాంటి దంపతులు, ఆదర్శ దంపతులు అవుతాం. వాళ్ళు తపస్సు చేసి భార్యాభర్తలు అయ్యారు. ఈశ్వరుడు అమ్మ కోసం 1000 ఏళ్ళు తపస్సు చేశాడు హిమాలయాలలో. తెలుసుగా మీకు ఆ విషయం. సతీదేవి శరీరం విడిచిపెట్టాక హిమవంతునికి కూతురుగా పార్వతిగా పుట్టాక ఆవిడ నా సతి కావాలి అని పూర్ణం వర్ష సహస్రంతో అంటోంది శివపురాణం. పూర్తిగా 1000 సంవత్సరముల పాటు ఈశ్వరుడు అమ్మ కోసమే ధ్యానం చేశాడు. ఆదిశక్తి కోసం, పరాశక్తి కోసం కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. ఆ తర్వాత మన్మధుడు వచ్చాడు, బాణం వేశాడు, మన్మధుడిని భస్మం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్వతీదేవి ఏం చేసింది, నన్ను చూసి పెళ్లి చేసుకోకుండా ఆయన మన్మధుడిని భస్మం చేసి వెళ్ళిపోయాడని, ఆయన తన భర్త కావాలని ఆవిడ కూడా కొండ మీదకి వెళ్ళి నార చీరలు కట్టుకుని తపస్సు చేసింది. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయించే పాండురక్షాధృతి పూర్వకంబుగ ప్రగాఢపయోధర మండలీ సముత్సేధ విశీర్ణ సంహతుల జల్లు మహీరుగవల్కలంబులం. హరవిలాసంలో శ్రీనాథుడు అందంగా రాశాడు. కుమార సంభవంలో కాళిదాసు గారు శ్లోక రూపంలో రాశాడు. భూధర రాజకన్య, పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టింది, నగలన్నీ పక్కకి తీసేసింది, చెవులుకున్న కుండలాలు కూడా తీసి రుద్రాక్షలు ధరించింది. శివుడికి విభూతి అంటే ఇష్టం కనుక విభూతి పూసుకుంది, శివుడికి రుద్రాక్షలు అంటే ఇష్టం కనుక రుద్రాక్షలు ధరించింది, పట్టు చీరలు తీసింది, నార చీరలు కట్టుకుంది. ఈ విధంగా ఆవిడ ఆభరణాలు అలంకారాలు తీసేసింది. అందమైన జుట్టుని జటాజోటములుగా బిగించి కట్టుకున్నది. ఇంకా శివుడి కోసం, శివుడు నా భర్త కావాలంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ అత్యంత పవిత్రమైన పంచాక్షరీ మంత్ర జపం నిరంతరం చేసింది. ఋతువులు గడిచిపోయాయి, కాలచక్రం గడిచిపోయింది, మంచినీళ్లు కూడా తాగలేదు కొంతకాలం పాటు. తెలిసిన మొదట్లో రాలిన ఆకులు తినేదట, ఆ తర్వాత ఆకులు కూడా మానేసింది, అందుకే అపర్ణ అన్నారు. ఫలములు తినలేదు, ఆకులు తినలేదు, మంచినీళ్లు తాగలేదు, కేవలం వాయుభక్షణతో తపస్సు చేసింది. అప్పుడు ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆవిడని చాలా పరీక్షించాడు. మనం ఇదివరకు ఇక్కడ చెప్పుకున్నాం పార్వతీ కళ్యాణం గురించి. బ్రహ్మచారి రూపంలో వచ్చే శివుడు అమ్మని అంత తేలిగ్గా పెళ్లి చేసుకోలేదు. పార్వతి, నువ్వు ఏదో తపస్సు చేసుకుంటున్నట్టున్నావు, ఎవరి కోసం తపస్సు చేస్తున్నావంటే ఆవిడకి మాట్లాడటం ఇష్టం లేక మౌన వ్రతంతో ఉంది కనుక జయా విజయ అంటారు ఆవిడ సఖుల్ని. గుర్తుపెట్టుకోండి, జయ విజయులు అనేది ఆ పక్కనున్న కాపల వాళ్ళ పేర్లు. శివుడికి జయ విజయులే, విష్ణువుకి జయ విజయులే, అదే స్త్రీలకైతే జయా విజయ అంటారు. అందుకే మనకి భీమేశ్వర పురాణంలో కాశీఖండంలో జయము విజయము ఒక వంక సరసరారు నందికేశుడు ముందట నడచిరాడు ప్రథమ దంపతులేమి సంభ్రమములేక అరుగుదించుట అద్భుతమయ్యమాకు అంటాడు. చాలా మందికి అనుమానం ఉంది, చాలాసార్లు గురువుగారు జయ విజయులు అంటున్నారు, వీరు అమ్మవారి పక్కన శివుడి పక్కన జయ విజయులు అంటున్నారు, అది ఎక్కడో వైకుంఠం కదా అని ఒక భ్రమలో ఉన్నారు. జయ విజయ శబ్దం ఏమిటి అంటే ద్వారపాలకులు అని అర్థం. ఆ పోస్టుకి పేరు అది, అలాగే ఈ పోస్టు పేరు కూడా జయ విజయ అన్నమాట. అందుకని జయ విజయులు ఇద్దరు కూడా పార్వతీదేవి తరపున ఆవిడ మౌన వ్రతంలో ఉంది కనుక బ్రహ్మచారి వేషంలో వచ్చిన శివుడితో ఏమన్నారు, మా చెలికత్తండి వీడు పార్వతండి, శివుడే భర్త కావాలని ఆయన కోసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం చేస్తోంది, తపస్సు చేస్తోంది, శివుడు మన్మధుడిని భస్మం చేసేసి వెళ్ళిపోయాడు, కనబడకుండా పోయాడు, శివుడు నా భర్త కావాలని ఆయన వెళ్ళినా ఆయన కోసమే కలవడిస్తోందనగానే శివుడే వచ్చాడు, వచ్చినవాడు శివుడు కనుక బ్రహ్మచారి వేషంలో ఉన్నాడు కనుక పకపకానవి గొప్పవాణ్ణి ప్రేమించింది మీ చెలికత్తే, శివుడు నా చూస్తూ చూస్తూ పెళ్లి చేసుకోవడం అన్నాడు ఆయన. విక్క విక్క నవ్వి అక్కపట విప్రుడు చాలును మేలు లెస్సవానికి నయ్యి మీ సఖియ నీపే మనంబున రాగబంధము. సఖియ వివాహ వేళ పురశాసను పాణి పరిగ్రహించుచో ముఖమున బుస్సు మంచు అహిమృగ్గిన ఎట్లు భయంబు చెందును అన్నాడు ఆయన. ఆహా, ఈ పార్వతీదేవి అమాయకత్వంతో శివుణ్ణి ప్రేమించి అతడు భర్త కావాలని తపస్సు చేస్తుందా? గొప్పవాడిని ప్రేమించింది. రేపు పొద్దున్న పాణిగ్రహణ సమయం అని ఒక సమయం ఉంటుంది, అంటే చెయ్యి చెయ్యి గుచ్చుకోవాలి. ఈ బంగారు తల్లి అందమైన తామర పువ్వు లాంటి చెయ్యి చాచి శివుడు చెయ్యి పట్టుకుంటుంది అనుకుందాం. అప్పుడు శివుడు చెయ్యి పట్టుకునేలోపు ఆయన వెడలో పద్మాకర్ గారిలాగా కండుగా వేసుకోడుగా పాము ఉంటుంది. అప్పుడు బిస్సని మొహం మీదకి వస్తుంది, దాంతో ఈవిడ చెయ్యి పట్టుకుంటుందా బాబోయ్ అని ఆ చెయ్యి వదిలి వెనక్కి పెడుతుందా. అహిమృగ్గిన ఎట్లు భయంబు చెందును అన్నాడు ఆయన. పావు బుస్సుమని మీదకి వస్తే అప్పుడు ఆవిడ చెయ్యి పట్టుకోగలదా, లేక మొహం మీదకి వస్తున్న పావును చూసి త్రుండిపడి వెనక్కి పెడుతుందా? ఇదేం పెళ్ళండి? ఆయన చూస్తే బూడిది పూసుకుంటాడు, ఈవిడ హరిచందనం పూసుకుంటుంది, ఒళ్ళంత చక్కని గంధం పూసుకుంటుంది. ఆయన మెడలో పావులు ఉంటాయి, ఈవిడ మెడలో బంగారు నగలుంటాయి, ఆయనకి రుద్రాక్షలుంటాయి, ఆవిడికి స్ఫటికమాల ఉంటుంది. ఆవిడ రాయంత ఎంచు చీర కట్టుకుంటుంది, పట్టు చీర అందమైన ఎంతంత అంచు ఉన్నటువంటి రాజహంస వంటి అంచు కలిగినటువంటి చీర కట్టుకుంటుంది. ఈయన పచ్చి ఏనిక తోలు పచ్చడంబు, అప్పుడే బయటికి చీల్చి చెండాడినటువంటి ఏనుగుతోలు, ఆ ఏనుగుతోలు డెత్తురు ఓడుతూ ఉంటుంది, అది కట్టుకుంటాడు. ఇటువంటి దాంపత్యం దాంపత్యమా? ఎప్పుడు కూడా భర్త ఐశ్వర్యవంతుడు, భార్య ఐశ్వర్యవంతురాలు అయితే బాగుంటుంది, కానీ ఎందుకు పనికిరానటువంటి ఆ విశ్వనాథుడు ఏమిటి, ఎంత అద్భుతమైన శంకరికి భర్త ఏమిటి, నా మాట విను అన్నాడు ఆయన. అన్నది శివుడు, గుర్తుపెట్టుకోండి. అనగానే ఆవిడ ఒళ్ళు మండి అని సైగ చేసింది. చెలికత్తెలకు అర్థమవుతున్నట్టు ఈవిడ సైగలు. కొంతమంది అదృష్టవంతులు, ఎటువంటి చెలికత్తెలు ఎటువంటి చెలికాళ్ళు ఉంటారంటే, ఎప్పుడైనా మహానుభావులకి మనస్సెరిగి పనిచేసేవాడు కావాలి. ఆనాడు పార్వతీదేవికి అద్భుతమైన శిష్యులు దొరికారు, గొప్ప శిష్యులు దొరికారు, బంగారం లాంటి శిష్యులు దొరికారు. అందుకని పార్వతి అలా చూడగానే ఆ జయ విజయకి అర్థమయ్యింది. అర్థమయ్యి వాళ్ళిద్దరు ఏం చేశారట, ఓ ఈశ్వర మా అమ్మాయికి అన్నీ తెలుసు, ఈశ్వరుడు ప్రపంచంలో అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు, సంపదలన్నీ ఉండి కూడా నటిస్తాడు. నిజానికి మనం అనుకున్నట్టుగా శివుడు ఎప్పుడు ఏనుగు తోలు కొట్టుకుంటాడు, పులి తోలు కొట్టుకుంటాడు, నగలు లేకుండా తిరుగుతాడు, బూడిది పూసుకుంటాడు అంటే భ్రమ, మనల్ని పరీక్షించడానికి అలా కనపడతాడు. కానీ ఈశ్వరుడు యొక్క అసలు సౌందర్యం శివపురాణంలో చెప్పారు, ఈ ప్రపంచములో అంత సుందరుడు లేడు, అందమైన గిరజాల జుట్టుతో కిరీటం పెట్టుకుని నగలు వేసుకుని పట్టు చీర కట్టుకుని ఉంటాడు. అందుకే కొన్ని చోట్ల మీకు శివపార్వతుల యొక్క బొమ్మలలో ఈశ్వరుడు యొక్క అసలు సౌందర్యం ఆయన యొక్క అలంకారం చూపిస్తారు. అన్నీ ఉండి కూడా మనల్ని పరీక్షించడానికి ఆయన బూడిది పూసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు అమాయకుళ్ళగా కనపడతాడు. అసలు ఆయన దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదు, డబ్బు ఏమో ఇతరులకు ఇచ్చి ఏమి అరగనట్టు ముష్టి ఎత్తుకుంటాడు ఆయన, అది ఆయన లక్షణం. కాబట్టి ఈశ్వరుని ఎంత చెయ్యకు, ఆయనే ప్రేమించింది ఈవిడ. ఆవిడ మాట్లాడటం ఇష్టం లేకపోవటం వల్ల, మౌనంగా ఉండడం వల్ల మేము సమాధానం చెబుతున్నాం అంటే అప్పటికే ఆయన వినిపించుకోలే, వేరేదానా నా మాట విను, ఆ శివుడిని పెళ్లి చేసుకుంటే యాతన పడతావు, నీ పుట్టిల్లేవో రాజభవనం, హిమాలయ పర్వతాల్లో మీ నాన్న బంగారం లాంటి భవనం కట్టించాడు, ఇంత భవనంలో వాహనాలతో సంపదలతో నువ్వు సుఖంగా ఉండాలి, అంతేకాని పెళ్ళయ్యాక మీకు గృహప్రవేశం అంటే ఎక్కడ, శ్మశానంలోకి తీసుకెడతాడు. శ్మశానంలో కుడికాలు ముందు పెడితే ఉపయోగం ఉంది, కొత్త పెళ్లి కూతురు గృహప్రవేశం చేసేటప్పుడు భర్తతో పాటు కొత్త పెళ్లి కూతురా రావమ్మ నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అని పాడాలి. ఇప్పుడు అక్కడ నీ కుడికాలు ముందు పెట్టి వద్దామంటే అక్కడ నీ ఎముకల పోగుడు, భయంకరమైన శ్మశానం అది, చితాభస్మం, ఆ చితాభస్మం పక్కన కాలుతున్న కంకాళ సమితి, ఆ జుగుప్సాగర దృశ్యంలో కుడికాలు పెడితేనే, ఎడంకాలు పెడితేనే, చచ్చాక ఎక్కడ పెడితేనేమిటి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అప్పటిదాకా ఊరుకుని ఇంకా ఒళ్ళు మండి, ఈశ్వర తత్వము గురించి సంపూర్ణ జ్ఞానము కలగనటువంటి వ్యక్తులు శివనింద చేస్తారు, ఈశ్వరుడు దారుణ వైరాగ్యముతో నటిస్తాడు ఆయన. అసలు ఆయన శ్మశానంలో ఎందుకుంటున్నాడో తెలుసిన, ఈ ప్రపంచంలో ఎన్ని గృహాలు కట్టించుకున్నా ఒక్కొక్కడికి హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, మైసూర్లో ఇల్లు ఉంటుంది, అన్ని చోట్ల గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఎక్కడికెళ్ళినా అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇంత సంపాదన సంపాదించాడు అనుకుందాం కాసేపు, వాడికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, అమరావతిలో ఇల్లు ఉంది, ఢిల్లీలో ఇల్లు ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నా చివరికి చచ్చాక ఎక్కడికి వెళ్ళాలి, శ్మశానానికి వెళ్ళాలి. అక్కడ పాపం ఇంత బిల్డింగ్ కట్టుకున్నాడు వీడు, ఏసీ రూముల్లో తప్ప ఉండలేడు అని ఏం జాలి చూపించరు, శ్మశానంలో ఏసీ రూములు దొరకవు కదా, అక్కడ వాడిని నేలకేసి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారు. నాకు చాలా జాలి వస్తుంది అనమాట, బతుకొండగా వాడు ఎప్పుడు ఏసీలోనే ఉండేవాడు పాపం, ఇప్పుడు చచ్చాక ఏసీ రూములు లేవు అక్కడ, వేడి వేడి శ్మశానంలో వేడి కట్టెల మీదే పడుకోబెడతారు,
చితిలో కాల్చి బూడిది చేసేస్తారు
లేదా పాతి పెట్టేస్తారు, భూమిలో దాక్కోవాలి. పాపం అక్కడ ఎవరు పెడతారండి ఏసీ వాడికి? పొద్దున్నే లేవగానే నాకు కాఫీ పడకపోతే కదలలేను, పేపర్ చదవకపోతే కుదరదు. పొద్దుటే ఒక ఆయనకైతే సిగరెట్ కాల్చుకుంటూ స్టేషన్ దగ్గర నడిస్తే కానీ ఆ పూట అన్నం తల్లేడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఎవరిస్తారు ఇవన్నీ పాపం కర్మ? ఇక్కడికి వెళ్ళాక ఇంకా తప్పదు ఒకటే కేసు. అంటే ఈశ్వరుడు ఏం చెప్పాడు, నువ్వు ఎన్ని గొప్ప భవనములలో బ్రతికినా, ఎంత భోగములు అనుభవించినా, నువ్వెంతటి కీర్తి పొందినా, నువ్వెంత పండితుడైనా, పండిట్టైనా, బ్యాండిట్టైనా, పాముడుడైనా, ఇంకోడైనా, విజ్ఞానైనా, చివరికి ఇక్కడికే రావాలి. ఇక్కడ పక్షపాతం లేదు. పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా ఆదరించడానికి, అందరినీ సమానంగా స్వీకరించడానికి, అందరికీ కైవల్యం ఇవ్వడానికి నేను ఇక్కడ చేరాను అని ఈశ్వరుడు శ్మశానంలో చేరాడు.